వైభవాల గురించి వెంపర్లాడకుండా వాస్తవికతను తెలుసుకున్నటువంటి వాడు నిజమైనటువంటి బ్రహ్మజ్ఞాని. ఈ నిజమైనటువంటి బ్రహ్మజ్ఞాని ఏం చేయాలి? నేను వాస్తవికతను దర్శించాను, ఈ వైభవాలు వెనకాతల మీరు పరుగులెత్తకండి అని తన జీవితం ద్వారా ఇతరులకి చెప్పగలగాలి వాడు. అంధకార మపాకుర్యు, ప్రపంచంలో అద్భుతమైనటువంటి అంధకారం. సూక్ష్మ జగత్తు గురించి ఎవడో ఆలోచించడు, కారణ జగత్తు గురించి ఎవడో ఆలోచించడు. ఈ అంధకారాన్ని పోగొట్టేటటువంటి ప్రయత్నాన్ని చేసేవాడే నిజమైనటువంటి బ్రహ్మజ్ఞాని. అంటే ముందు వీడికి అంధకారం పోవాలి కదా. ఈ అంధకారం పోవటానికి మనం చేస్తున్నటువంటి సాధన ఏంటి? రాత్రిలో ఆదిశక్తి గాయత్రి, హంసవాహిని గాయత్రి, ఏకముఖి గాయత్రి, శ్వాస మీద దృష్టి. ఎలా శ్వాస మీద దృష్టి? నేను చనిపోవటానికి రెడీగా ఉన్నాను ఈ క్షణంలో. ఆ వాస్తవికతను దర్శించినటువంటి వ్యక్తికి ప్రపంచంలో ఏమి కావాలి, ఏమి అక్కర్లేదు. ఏం కావాలి వాడికి? రాత్రి అయిపోయింది, ద డోర్స్ ఆర్ క్లోజ్డ్, ఇంకా ఎవ్వరూ నాకు అక్కర్లేదు, నాతో నేనే ఉంటాను అన్నటువంటిది చేసి ఆచరణ పెట్టుకుని మిగతా వాళ్ళకు కూడా చెప్పి ఇదయ్యా నిజమైన సుఖశాంతికి మార్గము, ఇంతకంటే ఇంకో మార్గం లేదు అని ఖచ్చితంగా శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇదే మార్గం. ఈ బ్రాహ్మణత్వాన్ని గురువు గారు రెండు లక్షణాలు మీరు పెట్టుకోండి చాలు, అంతకంటే మీరేమీ చేయక్కర్లేదు. అపరిగ్రహ, ఏమి ప్రకృతి నుంచి నాది అనేటటువంటి భావనతో తీసుకోకండి. ఈ ఇల్లు నాది, ఈ భార్య నాది, ఈ పిల్లలు నాది, ఈ వ్యక్తి మా తండ్రి, ఈ వ్యక్తి మా తమ్ముడు, ఇవేమీ స్వీకరించకండి. అపరిగ్రహ పట్టుకోకండి దాన్ని. దీనివల్ల నిత్య జీవితంలో మీరు జీవిస్తూ వీడు నా ఆఫీసరు, ఇది నా ఆఫీసు, కానీ యాక్టింగ్ ఎలా చేయాలి? మళ్ళా మరి అక్కడ దెబ్బతింటున్నాం మనం. భారతదేశం నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే యాక్టింగ్ జాతకాక, దే ఆర్ నాట్ గుడ్ యాక్టర్స్. ప్లస్ ఈ మానసిక స్థితి లేకుండా ఉండి అనుకునేటటువంటి భ్రాంతి. ఈ మానసిక స్థితి రావాలి, డ్రెస్సులు కాదు మార్చుకోవడం. ఈ మానసిక స్థితి అపరిగ్రహ మొదటి లక్షణం. పట్టుకుని వేళ్ళాడిపోకండి ఇది నాది అని. మరి వేళ్ళాడడం, ఇల్లు నాది కాదు అనుకుని అందరినీ రానిచ్చేసేదైతే మళ్ళీ ఆ పిచ్చి పని చేయబాకండి. కామన్ సెన్స్, మీకు దాని మీద యావ ఉండకూడదు. కానీ ఇది మీది కాదు అనుకుని నువ్వు రాణిస్తే అసలు నీకు జాగా ఉండదు అక్కడ. దీని కదా అపరిగ్రహం. రెండోది అయాచక వ్రతము. ఇది చాలా ఇంపార్టెంట్ బ్రాహ్మణత్వానికి, గాయత్రి మంత్ర సాధకులకి. ఏది అడగడు ఆఖరికి, గాయత్రి దేవుని కూడా ఏం అడగడు వాడు. అసలు ఏం అడగదు, రాత్రి నేను చచ్చిపోతున్నావు కదా, నువ్వు నాకు ఇచ్చేది ఏంటిట? పొద్దున్న నువ్వు నిద్రలేచావు, నీకు తెలుసు రాత్రి చచ్చిపోతున్నావు అని. నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలని ఉంటుందా, లేకపోతే ఏదైనా బాబు పోయినది ఎలాగో అలా సాయంత్రం అయిపోతే గొడవ వదిలిపోతుంది, ఏముంటుంది మీ మనస్సు? అయా చక్రతం. ఏమీ అడగండి మీరు. స్థూల జగత్తులో ఈ రెండు లక్షణాలు మీరు పట్టుకోగలవాలి. టెస్ట్ చేసుకోండి, అణు అణువున, క్షణక్షణాన ఏదైనా మీరు పట్టుకుంటున్నారా? ఇది నాది, ఇది నాకు కావాలి. జ్ఞానాన్ని పట్టుకోండి, జ్ఞానాన్ని వదిలేసాం మనం. జ్ఞానాన్ని మాత్రం మీరు పట్టుకు వెళ్ళాడండి. కారణం ఏంటి అంటే జ్ఞానాన్ని మీరు ఎంత ఖండం చేసినా ఇంకోటికి వెళ్ళినా మళ్ళీ ఆ జ్ఞానం మీకు మిగిలిపోతుంది. అఖండ మండలాకారం జ్ఞానం ఒక్కటే అలాంటి విచిత్రమైనటువంటి స్థితి. మళ్ళీ లైట్ జ్యోతి కాదు లక్షణం ఉంది. ఒక జ్యోతిని వెలిగించావు నువ్వు, ఈ జ్యోతి ఏం తగ్గదు, మళ్ళీ అది అదే రకంగా ప్రకాశిస్తుంది. ఇంకో జ్యోతి వెలిగించావు. అలాగే జ్ఞానం కూడా, మీకున్నటువంటి జ్ఞానాన్ని ఇంకోటికి ఇచ్చావు, మీ జ్ఞానం ఏమైనా తగ్గిపోతుందా? ఇన్ని తగ్గదు, కానీ వాడికి కూడా జ్ఞానం వస్తుంది. అంచేది జ్ఞానము అగ్ని అయితే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితందుగా. ఈ జ్ఞానాన్ని మాత్రం ప్రొసెస్ చేయండి, పట్టుకోండి. కానీ ఎటువంటి జ్ఞానము? విచక్షణతో ఉన్నటువంటి జ్ఞానము. ఈ రెండు ఫార్ములాలు మధించండి. మీరు రోజు పొద్దున్నే సావిత్రి సాధన చేయగానే అంటే 5 కోశాలు, 5 ప్రాణాలు, పెట్రోల్, తర్వాత పెట్రోల్ తర్వాత ఆయుధాలు, పరికరాలు కావాలి కదా. డ్రెస్ వేసుకోవాలి, ఇంద్రాలు పెట్టుకోవాలి, వాచి పెట్టుకోవాలి, కళ్ళజోడు పెట్టుకోవాలి, బూట్ వేసుకోవాలి, మీదోడేయాలి, పరికరాలు ఉండాలి కదా. అవి ఆయుధాలు. ఆయుధాల తర్వాత ఆయుధాన్ని ఉపయోగించుకునేటువంటి ఇంద్రియాలు ఉండాలి కదా, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉపయోగించుకున్న తర్వాత మీరు దేని మీద స్ట్రెస్ చేసుకోవాలి? అయాచక అపరిగ్రహ వ్రతాన్ని మర్చిపోకుండా ఉండాలి. మీరు సావిత్రి సాధనతో పాటు ఇది గుర్తుంచుకోండి. నిద్ర లేవగానే మీకు ఇది గుర్తుండాలి. ఈ శ్లోకం మీరు ఘనతా పట్టేసుకోండి, ఇంకా హాయి. శ్లోకాలు ఘనతా పట్టండి. ఎందుకు చెప్తున్నాను, ఈ జ్ఞానము శ్లోకాల ద్వారా మీ మనసులో ఉండిపోతే ఇంకా చదవదు. అందుకే ఎక్కువ శ్లోకాలు ఉండేటట్టు నేను చేయటం. నేను రోజుకి 5-6 శ్లోకాలు మాత్రమే ఉండేటట్టు చూసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎక్కువ శ్లోకాలు మనం ఖండతా పట్టక్కర్లే. ఖండతా పట్టగలిగితే రేపు చెప్పబోయే 3 శ్లోకాలు కూడా ఖండతా పట్టేశారనుకోండి, యూ ఆర్ గుడ్ స్టూడెంట్స్. టైం తక్కువ ఉంది, మీరు యూ హావ్ టు ఫైట్ ఇట్. నిద్రని దాన్ని కాంతర్ చేసుకుని చేత బ్రాహ్మణత్వం అంటే అర్థం ఉంది కదా. రాత్రి ఆదిశక్తి, పొద్దున్న సావిత్రి, అయాచక అపరిగ్రహ వ్రణాన్ని పాటించేటటువంటి వ్యక్తి. ఎక్కడికి వెళ్ళాలి? సహ అనే పదం ఏం చెప్తుంది? సత్తావంతస్తూర క్షత్రియా లోకరక్షకా అన్యాయా శక్తి సంభూతాన్ ధ్వంసేయేయుర్హి త్వాపద. సంఘీభావం, ఎమ్మెల్యేలందరూ కలిస్తే చీఫ్ మినిస్టర్కి బలం వస్తుంది, అంతే కదా సంఘీభావం. అలాగే మీరు ఈ బ్రాహ్మణత్వ సాధకులందరూ కూడా ఒక చోట చేరితే ఆ బ్రహ్మతేజమే క్షాత్రతేజంగా మారుతుంది. సత్తానంత, మీకు ఒక సత్తా ఏర్పడుతుంది. ఎవరింట్లో వాడు కూర్చుని తపస్సులో చేసుకోవటం వల్ల భారతదేశంలో నాశనమైంది. చాణక్యుడు వాడు ఏం కోరుకున్నారు? కల ఉంది. ఈ విధమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, అందులో మనం ఏ స్థాయికి ఎదుగుదామని చూస్తున్నాం, మన క్షత్రియత్వము, మన శూరత్వము, వన్ వరల్డ్, ఈ ప్రపంచం అంతా కూడా ఒకటే. నో జాగ్రఫికల్ బ్యారియర్స్. శాసనకి కావలసినటువంటి గీతలు మనం తీసుకోవచ్చు, ఇది ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అని. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కి వెళ్ళటానికి కానీ, ఆంధ్రప్రదేశ్లో మీరు జీవించటానికి కానీ వీసాలు, పాస్పోర్ట్స్లు, అంబాసిడర్స్ అక్కర్లే మీకు. అలాంటి ప్రపంచాన్ని మనం నిర్మించేటటువంటి క్షత్రియులుగా మారాలి, సత్తావంతులుగా మారాలి మనం. ఆ సత్తా ఎలా ఉండాలి? అన్యాయాన్ని ఎదిరించేటటువంటి సత్తా. ఈ అన్యాయం ఏంటో ఏంటో కూడా కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రకరకాల స్థాయిల్లో అన్యాయాన్ని ఎదిరించవచ్చు. దొంగతనం జరుగుతుంది, దొంగను ఎదిరించవచ్చు. గుండా ఎవరన్నా చావబెడుతున్నాడు, గుండాన్ని ఎదిరించవచ్చు. ఎదిరిస్తే ఏమవుతుంది? నేను చంపుతాడు వాడు. జరాసంధుడు చంపడానికి వస్తే కృష్ణుడు ఏం చేశాడు? వద్దు, దెబ్బలాడద్దు. సత్తావంత, ముందు సత్తా, శక్తి సంపాదించుకో. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే చేతగాని వల్ల ఇంటి వెళ్ళు. మంత్రశక్తి అది లేదా, అస్త్రశక్తి లేదా? భీష్ముడు వాళ్ళు ఎదురు తిరుగుంటే దుర్యోధనుడికి, ధర్మరాజు కానీ భీముడు కానీ ఆ క్షణంలో ఎదురు తిరుగుంటే భీష్ముడు వీళ్ళకి సపోర్ట్ వచ్చి ఉండేవాడు కదా, గ్యారంటీ వచ్చి ఉండేవాడు. కానీ యుగాన్ని మార్చడానికి కావలసినటువంటి శక్తిని భార్య యొక్క మానస రక్షణకు ఉపయోగించుకోకూడదు. తేడా అర్థం చేసుకోండి. మీరు మీరు ఆ లెవెల్లో ఉంటేనే ఈ ఎగ్జాంపుల్ ఉదాహరణ అవుతుంది తప్ప, లేకపోతే నేను చాలా గొప్పవాళ్ళం సార్ అంటే మీ గొప్పతనానికి తగినటువంటి వైభవం అక్కడ కనిపించాలి. ఏంటి వైభవం అంటే? బుద్ధిబలము, బుద్ధిబలం ద్వారా వచ్చినటువంటి బలము. బుద్ధిబలం ద్వారా వచ్చినటువంటి బలం అంటే అర్థం కదా, నియములని, సింహాలని, వాటిని మనం కంట్రోల్ చేయగలుగుతాం మన భౌతిక బలంతోనా? బుద్ధిబలంతో వచ్చినటువంటి బలం అది. ఆ బలం గురించి మాట్లాడుతున్నాం. తర్వాత ఏం కావాలి? కౌశలం, ఎక్స్పర్టైజ్, మనుషుల్ని కలుపుకోండి. మనుషుల్ని ఎలా కలుపుకుంటాం చూసుకోండి. రాక్షసులు కలవగలిగారు కానీ దేవతలు ఎప్పుడు కలవలేకపోవడం. దేవతలు ఓడిపోవడానికి కారణం అదే. ఒకసారి అగ్ని వెళ్తాను ఉంటుంది, వాళ్ళు అందరూ కలిసి వెళ్తే పోయేదేమో అసలు వీరహంకారాలు. దేవతలు ఓడిపోవటానికి కారణం అదే. దుర్గావతరణ యొక్క రహస్యము అదే. రేపు నవరాత్రికి ఈ ప్రిపరేషన్ అంటాను. ఇంత నేను తొందరపడి లెక్చర్లు కొట్టేస్తుంది ఎందుకు అంటే, ఈ నవరాత్రి సాధనలో 3 సాధనలు మనం చేయబోతున్నాం. కాలాగ్ని, యోగాగ్ని, ఇంకో అగ్ని ఉంటుంది ప్రాణాగ్ని. ఈ 3 అగ్నుల సాధన చేయబోతున్నాం మనం. త్రేతాగ్ని అంటారు వీటిని. కానీ అగ్ని సాధనకి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోతే కష్టం, కష్టపడండి కాస్త. ఈ 10-15 రోజులు మీరు కావే అనుకోండి, ఎలాగో అలా అవస్థపడండి. కానీ నటన మానకుండా, బాధ్యతలు ఎగరేయకుండా, మురికిని పెట్టించడానికి ఉంది, నాకే అభ్యంతరం. ఏదో వంక పెట్టి ఏదో చేసి ఇవ్వండి. మీరు మళ్ళీ ఛాన్స్ రాదు ప్రకృతిలో, ఈ టైం రాదు. నాకు ఇంత నేను కష్టపడిన, నేను జన్మాష్టమి నాడు నేను చేసిన మీకు కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఈ నవరాత్రి నేను అది అందజేయడానికి ట్రై చేస్తాను. కానీ నేను ఏం చెప్పానో నాకు గుర్తు లేదు, మీరు గుర్తు చేయాలి నాకు. జన్మాష్టమి నాడు చెప్తా ఉన్నారు, అది చెప్తా ఉన్నారని. అది కాకుండా ఇప్పుడేదో చెప్పేస్తున్నా నేను. నాకు ఆదర్శం ఏంటంటే పొలిటీషియన్స్ వాగ్దానాలు చేసేటమేగా. అసలు నేను ఏం వాగ్దానం చేశానో మీకు గుర్తుంటే కదా నన్ను అడిగేది, అది నా ధైర్యం. కానీ మీరు గుర్తుంచుకుని అడిగితే ఇరుక్కుపోతా, చేయాల్సి వస్తుంది కదా, చూసుకోండి. అది ఇచ్చేత సత్తావంత క్షత్రియత్వం, ముందు బ్రాహ్మణత్వం. ఏంటి బ్రాహ్మణత్వం? రాత్రి ఆదిశక్తి ఉపాసన, పగలు సావిత్రి ఉపాసన, మానసిక స్థితి అయాచకము అపరిగ్రహము చేయండి. ఆ చేస్తున్నంత వాళ్ళందరూ కలవండి. సత్తావంత అంటే సత్తా ఉన్న వాళ్ళని కాదు, సత్తా అదే వస్తుంది. ఎందుకు పనికిరాని వాళ్ళు ఓ యూనియన్ ఫామ్ చేస్తారు, రిక్షా వాళ్ళు చచ్చాడు, చీఫ్ మినిస్టర్తో సహా చచ్చాడు, రిక్షా యూనియన్ డ్రైవర్స్ యూనియన్ చేస్తాం వాళ్ళు నిజంగా ఎదురు తిరిగితే. ఇంచేత సత్తావంత ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ సత్తా? యూనియన్. మరి మనం ఎందుకు యూనియన్ ఫామ్ చేయలేకపోతున్నాం? ఈ నాలెడ్జ్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది, నేను చెప్తున్నది అందజేయండి. అందజేయటమే కాకుండా కలవండి. ఎలా కలవాలి? అన్యాయం ఎక్కడ ఉన్నదో దాన్ని ఎదిరించండి. ఆ మాట చెప్తూ ఇదంతా చెప్పి వచ్చాను కదా నేను. మీరు ఆ లింక్ మర్చిపోతే కష్టం. నేను దేని గురించి చెప్తూ ఎక్కడికి వెళ్తున్నాను? న్యాయము అంటే ప్రకృతి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో అటు వెళ్తాం. న్యాయం ఇంకేం లేదు. ఇచ్చే అంటే మిగతాదంతా అన్యాయం. ఏంటంటే మీరు ప్రకృతిని ఎదిరించలేదు. దేవర్షి నారదుడు ఎప్పుడు కూడా దేనికి సహాయపడతాడు? ప్రకృతికి సహాయపడతాడు. కృష్ణుడు దేనికి సహాయపడ్డాడు? ప్రకృతికి సహాయపడతాడు. మీరు ప్రకృతి ఎటు వెళ్తుందో తెలుసుకునే అంత సామర్థ్యం మనకుందా? లేదు. కానీ ప్రకృతి ఎటు వెళ్తుందో చెప్పగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు చెప్పింది అర్థం చేసుకునే సామర్థ్యం ఉంది, బుద్ధిగా ఉంది కదా. ఓ శ్రీరామ్ శర్మాచార్య, ఓ మాస్టర్ డానస్, ఓ వ్యాసుడు, ఓ కృష్ణుడు, ఓ జ్వాలాకుడి మహర్షి, ఓ ఈకే చాలా స్పష్టంగా చెప్పారు ప్రకృతి మిమ్మల్ని ఎటు తీసుకెళ్తుందో. అటు వెళ్దాం, అది న్యాయం అయినటువంటి మార్గం. ఆ న్యాయ మార్గంలో ఎవరైనా మీకు ఎదురు వస్తే దెబ్బలు ఆడకండి, దారిచ్చేయండి వాళ్ళకి. నారాయణ అస్త్రం లాంటి అస్త్రం కూడా మీ తల ఉంచేస్తే మీ తలపై నుంచి అడుగుతుంది. అదొక్కటే మార్గం, దాన్ని ఎదురుస్తామంటే కుదరదు. నిజంగా మీకు ఎవరైనా ఎదురుస్తే వాళ్ళతో వాదనకి దిక్కండి. ముఖ్యంగా నేను మీకు చాలాసార్లు చెప్తున్నాను, ఇప్పుడు వెళ్తున్నటువంటి స్పీడ్లో చాలామంది మిమ్మల్ని రకరకాలైనటువంటి ప్రశ్నలు వేస్తారు. దానికి జవాబు ఏంటి? ఎవరెవరి వాళ్ళకాను, అంతే జవాబు. డిస్కషన్ పెట్టుకోకండి ఎవరితో కూడా, మనలో మనకి కూడా డిస్కషన్ ఉండదు. చెప్పింది చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను అనుకుంటున్నా. అర్థం కాకపోతే నెక్స్ట్ సెట్టింగ్లో రేపు మనం కూర్చుంటాం కదా 8 గంటలకి, ఓ అరగంట ఇస్తాను నేను టైము. ఇంకేంటే మీకు అర్థం కాకుండా నేను చెప్పుకుంటే పోతే నాకేం లాభం, మీకేం లాభం? కానీ టైము అదే ఇంకా మర్చిపోండి. ఈ వారం రోజులో 3 రోజుల్లో మీరు నేర్చుకోండి. ముందే మనం అనుకుంటాం కదా ఈ టైంకి కూర్చుంటామని, వీలైనంత వరకు ఆ టైంకి మీరు ఎలాగో ఎలా అడ్జస్ట్ చేసుకోవటానికి చేయండి. కానీ బాధ్యతలు ఉంటే అది అడ్జస్ట్ చేసుకుని వస్తే తప్పు లేదు. కానీ పెర్మిషన్తో వాళ్ళు మళ్ళా వీళ్ళేదో అగ్గొట్టిస్తున్నాడు అనుకోకూడదు. మీరు బాగా నటించగలగాలి మిమ్మల్ని, అవి ఏమో మీకు ఇచ్చేయలేకపోతున్నాని. ఆయన వాడు దొరికాడు మనకి, ఆ టైం ఇప్పుడే క్లాస్ పెడతాడు అని నేను తిప్పిన అడుగు. వాడికి అంత ఆనందం, మొహం ఇలా విప్పారిపోతుంది. ఆ మొహం అలా విప్పారిపోయేది పర్మిషన్ అడగండి, ఏం చేస్తారో ఏం చేస్తారు, అర్థమైంది కదా. అంచేత ఆ కామన్ సెన్స్ ఎప్పుడు వచ్చి చూసుకోండి. మీరు సత్తావంత అన్యాయాన్ని ఎదిరించండి. ఈ అన్యాయం ఎదిరించిన తర్వాత మూడు శ్లోకాలు అయిపోయి కదా, కండలా పట్టండి. అది గాయత్రి గీతను ఒక 5 నిమిషాలు మాత్రం శాంతంగా కూర్చోండి. ఈ వైబ్రేషన్స్ కుదటపడతాయి, దిగుతాయి. 5 నిమిషాలే, మీరేమీ చేయకుండా దిగనే ఉండండి అంతే. ఆలోచించవద్దు, ఏం చెప్పాను ఊహించవద్దు. మీరు సెటిల్ కండి. గాయత్రి మంత్రము సకల శాస్త్ర సాధము అని చెప్పుకుంటున్నాం కదా. 24 దేవతాశక్తుల యొక్క ఉపాసనా కాండ మనం ఇంతవరకు చదువుకున్నాం. ఇంతవరకు అర్థం చేసుకుంటే ఉపాసనా కాండ 24 శక్తులు మననం చేసుకుంటే గాయత్రి మంత్రం యొక్క ఒక్కొక్క అక్షరము మీకు జీవితానికి కావలసినటువంటి ఒక్కొక్క మానసిక స్థితిని అందజేస్తుంది. అది సముద్రంలో కనుక మునిగితే రత్నాలు మాణిక్యాలు అవి ఎలా దొరుకుతాయి? మాణిక్యాలు దొరుకుతాయని నాకు తెలియదు, కానీ ముత్యాలు గ్యారంటీగా దొరుకుతాయి. అలాగే గాయత్రి మంత్రాక్షరాలు ఒకొక్కటి ఒక్కొక్క ముత్యం వాణి ముత్యం లాంటివి. ఆ ఒక్కొక్క ముత్యం ఎలా పనిచేస్తుంది అనేది గాయత్రి గీతలో మనం చదువుకుంటున్నాం. మొట్టమొదట నిన్న మనం ఏం చదువుతున్నాం, భూర్భువస్వ గురించి మనం చదువుకున్నాం. భూర్భువస్వస్త్రయో లోకా వ్యాప్తమో బ్రహ్మతేషు సైవ తజ్జతో జ్ఞానీ అస్తద్వేత్తి విచక్షణ. చేత ఎప్పుడైతే భూర్భువస్వ అని మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారో, గాయత్రి గీత యాంగిల్లో మీరు గాయత్రి మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు ప్రకృతి పురుషుల యొక్క కలియుగతో ఏర్పడినటువంటి శబ్దము, ఆ శబ్దము మూడు లోకాలను తెలుపుతుంది. భూర్భువస్త్రయో లోక, ఏంటి ఆ మూడు లోకాలు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇంకాస్త ముందుకెళ్ళి మానవ శరీరం మీదకు వస్తే భూర్ భువ స్వ భూర్ పృథ్వీ, ఈ పార్ట్ ఏమంటారు దీన్ని ముందే ఉందా, తల కింద భాగము కాళ్ళపై భాగము. భువ ముందు కాళ్ళు పాతాళం, స్వ అంతరిక్షం, ఈ మూడు లోకాలు. అంటే ఏంటన్నమాట, ఇక్కడ భూర్ స్థూల జగత్తుని తెలుపుతుంది, భువ స్వప్న లోకాన్ని తెలుపుతుంది, సబ్కాన్షియస్ మైండ్, స్వ అతీంద్రియ చేతనత్వాన్ని తెలుపుతుంది. ఇంద్రియాతీతం ఉంది కదా, అది మస్తిష్కంలో ఉన్నది. ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని నువ్వు అక్కడ సింక్రనైజ్ చేస్తున్నావు, అంటే ఇంద్రియాతీతమైనటువంటి శక్తిని అక్కడ ఉపయోగించుకుంటున్నాను. అది ఆ మూడు లోకాలు. అంతట ఓం భూర్భువస్వ అనగానే ఇది మీ మనసులో ఫ్లాష్ అవ్వాలి అక్కడ, అర్థం కదా. అంతట ఒకసారి చూడండి, నేను చదువుతూ ఉంటే అది ఫ్లాష్ అవుతుందో లేదో. భూ భువ స్వ జాగ్రత్త స్వప్న సుషుప్తి ఒకేసారి ఫ్లాష్ అవ్వాలి. భూర్భువస్వ స్త్రయోక వ్యాప్త ఓం బ్రహ్మతేషు, దీన్ని ఓంకారంతో మనం చెప్తున్నాం. సైవ తజ్జతో జ్ఞానీ యస్తద్వేత్తి విచక్షణ, విచక్షణాయుక్తమైనటువంటి జ్ఞానాన్ని ఓం భూర్భువస్వ తెలుపుతున్నాయి. తత్ అనే మాట మీరు ఎప్పుడైతే వాడతారో, తత్వజ్ఞాస్తు విద్వాంసో బ్రహ్మణా సతతో బలై అంధకారమపాకుర్యో లోకాదజ్ఞాన సంభవం. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యామోహం అజ్ఞానం వల్ల వస్తుంది. ఈ అజ్ఞానం పోవాలి అంటే ఏంటి, బ్రాహ్మణత్వం మీలో ఉండాలి. బ్రాహ్మణత్వం అంటే ఏంటి, అవాచక అపరిగ్రహవ్రతాన్ని మీరు పాటిస్తూ ఇతరుల చేత పాటింపజేస్తున్నప్పుడు ఆ వ్యక్తి పూజితులు అవుతాడు. అవాచక అపరిగ్రహవ్రతం అనగా యోగిని నిజత తత్, అది గుర్తుంచుకో, బ్రాహ్మణత్వాన్ని గుర్తుంచుకో. అత్తత్ అనే మాటకు అర్థం అది. తర్వాత సత్తామాంస్తాశూర క్షత్రియాలోక రక్షకాః అన్యాయ శక్తి సంభూతాం ధ్వంసే త్వాపదః. సత్తావంతుడు కండి, యాచక పరిగ్రహతం బాగా ఉంది. ఆ ఉన్నవాళ్ళందరూ ఏ చోటకి చేరండి, చేరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్యాయాన్ని ఎదిరించండి. ఇంటి అన్యాయం ప్రకృతిలో, ఈ అన్యాయాలు ఇందువల్ల వస్తుంది, వాడికి ఆ ధనం అంతా కావాలి, వాడికి ఇదంతా అయిపోవాలి అనేటటువంటి భావనే కదా. ఈ భావన వల్ల అజ్ఞానం వల్ల వస్తుంది. ఇలా కలిసికట్టుగా ఈ విధంగా జీవించే వాళ్ళందరూ జీవించి ఇలా ఆనందంగా జీవించవచ్చు అని తెలిపితే న్యాచురల్గా అందరూ అలాగే జీవిస్తారు. పూర్వకాలంలో రాజులు కూడా వాళ్ళ పిల్లల్ని పంపించేవాళ్ళు ఎక్కడికి, గురుకులానికి. ఇంచేటంటే అక్కడ ఉన్న శక్తి అర్థమయ్యేది. సూర్యుడుగా అక్కడ తయారయ్యేవాళ్ళు వాళ్ళు, రాజులు వాళ్ళు కూడా. ఇంచేత కలెక్టివ్నెస్, మన యొక్క శక్తిని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ప్రజలు మీకు టెస్ట్ ఇప్పుడు నేను పెడుతున్నట్టు కూడా ఈ టేప్స్ ఇవి అవి అవి కూడా మనం ఒక మ్యాజిక్ లాగా ఈ వారం రోజుల లోపల 30 పుస్తకాలు రెడీ అయిపోతాయి. ఏ దీని వల్ల, ఈ క్షత్రియత్వం వల్ల, శూరత్వం వల్ల, సాహసం వల్ల ఇది చేయగలము అనేటువంటి డిమాండ్ వల్ల. అది దేని వల్ల వస్తుంది, సహా తత్ సా అంటే ఏంటి అక్కడ, సా అని అక్షరం చెప్తుంది. సత్తావంతులు కండి, శక్తి సామర్థ్యము కలవాలుగా కండి. తర్వాత నిన్న అంతవరకు చదువుకున్నాం కదా ఇవాళ శ్లోకం, విత్త శక్త్యాత్ కౌతయ్య उचिताभावपूर्तयः न तु शक्त्या तया कार्यं दर्पौधच्च प्रदर्शनम्। वित्तमु धनमु, ధనాన్ని ఎలా ఉపయోగించుకోవాలో గాయత్రీ మంత్రంలోని వి అనేటటువంటి అక్షరం చెప్తుంది. ఏం చెప్తున్నది? విత్త శక్త్యాతు కర్తవ్య ఉచితాభావ పూర్తయ. అభావము అంటే లేని, ఉచితమైనటువంటి అభావాలను పూర్తి చేసుకోవటానికి మాత్రమే డబ్బు ఉపయోగించండి. ఉచితమైనటువంటి అభావాలు అంటే ఏంటి? మూడే, నాలుగోది లేదు. ఒకటి, రోటి, ఆహారం కోసం డబ్బు ఖర్చు పెట్టండి. ఎలాంటి ఆహారము? కడుపు నిండితే చాలు. కడుపు నిండటానికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఖర్చు పెట్టండి. మిగతాది మీరేం ఖర్చు పెట్టినా తప్పే అది. రెండోది కపడా, బట్టలు. దేశకాల పరిస్థితులకు అందంగా బట్టలు ఉండాలి. మీకు శీతాకాలంలో మేము చాలా గొప్పవాడిని, యోగిని అని మీరు సన్నటి దుప్పటి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కావాల్సినటువంటి బట్టలు అప్పుడు, ఏ కాలానికి ఆ కాలాన్ని తగినటువంటి సింపుల్ బట్టలు. మన కాస్ట్లీ బట్టల కళ్ళ మాన సంరక్షణకి, ప్రకృతి యొక్క బ్యాగరీస్, ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పుల్ని తట్టుకోవడానికి కావాల్సినటువంటి బట్టలకి డబ్బు ఖర్చు పెట్టింది. మకాన్, నీడ, నీడ కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకోవాలి అంటే ఈ కప్పు లేకపోతే కష్టమే కదా, మనకి ఇబ్బంది కదా. వీటికి మాత్రమే మీరు డబ్బు ఖర్చు పెట్టాలి. కానీ మనం డబ్బు దేని ఖర్చు పెడుతున్నాం? దర్పోర్ధత్య ప్రదర్శనం, దాన్ని పట్టకండి అంటున్నాడు. దర్పము, నువ్వు అంత గొప్పవాడు మిగతా వాళ్ళకంటే, కిరీటాలు పెట్టుకుని, మధ్యలో నెక్లెస్లు వేసుకుని, మనలో మాణిక్యాలు వేసుకుని, ఉంగరాలు పెట్టేసుకుని, ఈ గందరగోళం అంతా అనవసరం. దర్పం అంతే, నా దగ్గర ఇంత డబ్బు ఉంది అని చెప్పడానికి తప్ప. ప్లస్ ఇంకోటి ప్రమాదం ఏంటి అంటే, నీ చేతి వేళ్ళు కాళ్ళ వేళ్ళు అవడగొడేస్తాడు. మీ చేతి ఉంగరాలు అవి ఉంటే ఉంగరం కాదు, నువ్వు పడుకున్నప్పుడు అవి నరుకు తీసుకుపోతాడు. ఇంతకు నీకు ప్రమాదకరం ఉందో తప్ప, అంత పెట్టుకోవటం వల్ల నీకు సుఖాలే రావు. నీ కష్టాల కష్టాలకు పాటు ఉండేది ఔద్ధత్యం. ఔద్ధత్యం అంటే ఏంటి? అనవసరంగా ఎవరూ హర్షించని ఖర్చులు. పెళ్ళిళ్ళల్లో భోజనాలు పెడతాం మనం, ఎవరైనా హర్షించారా? క్రిటిసైజ్ చేయటమే తప్ప. చూశారు కదా, మేము 300 మంది పెట్టాం, 800 మంది పెట్టాం, పెట్టి ఏం చేశారు? మీరు ఇంకా తిండి లేని వాళ్ళు పెడుతున్నారు. మీరు తిండి ఉన్న వాళ్ళకేగా పెట్టారు. మీరు మీరు పెట్టి తిండి వాళ్ళు తిన్నారా? ఔద్ధత్యం, అనవసరమైనటువంటి ఖర్చు అది వద్దు. విత్తము ధనం యొక్క శక్తిని, పెళ్ళి ఖర్చు, ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళకి అయ్యే ఖర్చు, భోజనాలకు అయ్యే ఖర్చుతో మనం ఇలాంటి ఎన్ని పుస్తకాలు ఉపయోగించవచ్చు? మన ఇళ్లలో జరిగేటటువంటి 2 పెళ్ళిళ్ళు చాలు, మనకి 30 పుస్తకాలు వచ్చేస్తాయి కాదా? ఎవరికి ఉపయోగపడ్డట్టు మరి పుస్తకాలు వస్తే ఎంతమందికి వాళ్ళ జీవితాలు మారిపోతాయో. డబ్బు యొక్క కరెక్ట్ అవగాహన నేర్పించాలి. కాగితం మంత్రం అది ముందు నువ్వు నేర్చుకో. నేర్పించాలి అంటే నువ్వు మాత్రం అంతా చేస్తాను, నువ్వు మాత్రం చేయంటే అట్టా తెలుస్తుంది, నీలో మార్పు వచ్చిందా? దానికే సింపుల్గా ప్లెయిన్ లివింగ్ అండ్ హై థింకింగ్, సాదా జీవనం ఉచ్చరించారు. ఆలోచనలు చాలా హై స్టాండర్డ్లో ఉండాలి, లైఫ్ మాత్రం చాలా సింపుల్గా ఉండాలి. ఏముంటుంది? పొద్దున్నే కాస్త కడుపు నింపడానికి కావాల్సిన ఆహారం ఏదైనా సరే, అంతకంటే ఎక్కువ ఐటమ్స్ పెట్టేసుకుని గందరగోళం పడి దీని రుచి బాగాలేదు, దీని +1 మార్కులు వేస్తాను, దీని +1 మార్కులు వేస్తాను, ఉండిన వాళ్ళ దెంప తింపి నువ్వు తినక బాలన అవస్థ పెట్టి ఈ గందరగోళం అంతా చేయకుండా నువ్వు మధ్యగా అన్నది తిన్నావు అనుకో, గ్యారంటీగా రుచిగానే ఉంటుంది కదా. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే నాకు చాలాసార్లు అనిపిస్తుంది మధ్యగా అన్నది మించి, పెరుగు అన్నాన్ని మించి రుచికరమైనటువంటి ఐటమ్ ఏమి ఉండదని. ఎన్ని రకాలు ఒకవేళ మీరు మసాలాలు వేసి తిన్నా వాటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తగ్గిస్తుంది. రాత్రి పాలు అన్నం తిన్నాను అనుకోండి, ఉదాహరణ అంతే, అది మాత్రమే తినకండి. అలా ఏం చేయకలే, అయాచక పరికరవతలను ఎవడైనా కాస్త నేను తీసుకెళ్ళి కడుపు నిండా పడతానంటే తినను అనొద్దు. కానీ ఆ సింప్లిసిటీ ఎంత హాయిగా ఉంటుంది, ఎవరు ఏం కష్టపడక్కర్లేదు, సుఖంగా జీవిత విధానం జరిగిపోతుంది కదా. డబ్బు, డబ్బు యొక్క సదుపయోగం చెప్తుంది వి అనేటటువంటి అక్షరం. తత్ స వి, భక్తి ఏం చెప్పింది? బ్రాహ్మణత్వం గురించి చెప్పింది. సాయ ఎవరి గురించి చెప్పింది? క్షత్రియత్వం గురించి చెప్పింది. వీధి ఏం గురించి చెప్తుంది? విత్తం వైశ్యుల గురించి చెప్తుంది. దాని తర్వాత తత్సవి టూ అనే అక్షరం ఏం చెప్తుందో చూడండి. తుషారాణాం ప్రపాతేపి యత్నో ధైమేతు చాత్మనః మహిమా చ ప్రతిష్ట చ ప్రోక్త పారిశ్రమస్యహి. కష్టాలు వచ్చినప్పుడు మనిషి నెరవస్ అయిపోతాడు. నెరవస్ వేసవద్దు. కష్టాలు వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా జీవించాలో టూ అనేటువంటి అక్షరం చెప్తుంది గాయత్రి మంత్రంలో. ఏం చెప్తున్నది? కష్ట సమయాలలో మనిషికి నలుగురు అద్భుతంగా సహాయపడతారు. ఈ నలుగురు నాలుగు రకాలైనటువంటి మానసిక స్థితులు. మొట్టమొదటిది వివేకము. కష్టం వచ్చినప్పుడు ముందు వివేకం ఉంచుకోవాలి. ఎందుకు వచ్చిందో దేశం. ఆ వివేకాన్ని ఉపయోగించుకోకుండా కష్టం వచ్చేసిందని చెప్పి ఆ దేవ దగ్గర పెట్టి, ఈ ఎమ్మెల్యే దగ్గర పెట్టి, ఆ చీఫ్ మినిస్టర్ దగ్గర పరిగెట్టి వీడి కష్టాన్ని నివారిస్తాడని, వాడి కష్టాన్ని నివారిస్తాడని, వీడి వల్ల కష్టాలు వచ్చాయని, వాడి వల్ల కష్టాలు వచ్చాయని వద్దు. వివేకం మొట్టమొదట ఏం చెప్తుంది అంటే మనమే ఎక్కడో తప్పు చేశాం, అందువల్ల ఈ కష్టాలు వచ్చాయి. దాన్ని ఐడెంటిఫై చేయండి. మొట్టమొదటి కష్టాలు రావటానికి, కష్టాలు పోగొట్టుకోవటానికి మీరు ఆ కష్టం యొక్క కారణాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఏంటి ఆ కష్టం యొక్క కారణం? ధైర్యం లేకపోవడం. మొట్టమొదట పరీక్షలు పోస్ట్ పోన్ కావాలని అందరు స్టూడెంట్స్ కోరుకుంటారు, లెక్చరర్స్ కూడా కోరుకుంటారు. ఎందుకు? ధైర్యం లేక పరీక్ష రాయటానికి. అంతేనా? బాగా చదివాను అంటాడు, మరి బాగా చదివిన స్టూడెంట్ అసలు పరీక్ష పెట్టాను అంటాడు. వాళ్ళకి తొందర అనమాట, అంత తొందరగా నేను చదువుకుండా చెప్పేస్తానని. నిజంగా సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు పరీక్షలంటే భయపడదు. పరీక్షలంటే భయం ఉంది, అధైర్యం ఉంది అంటే అర్థం ఏంటనమాట, ప్రిపరేషన్ కరెక్ట్గా లేదు. కొంచెం వివేకం తర్వాత ఉండవలసింది ఏంటి? ధైర్యం. ధైర్యం తర్వాత ఉండవలసినటువంటిది, కావలసినటువంటిది ఏంటంటే సాహసం. మరి ధైర్యము సాహసానికి మధ్య తేడా ఏంటి? అందుకే గాయత్రి మంత్ర భాషకుడు అద్భుతమైనటువంటి సైకాలజిస్ట్ అవుతాడు. దాన్ని మించిన యోగిని మించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎవడు ఉండడు. ధైర్యానికి సాహసానికి తేడా, వివేకానికి ధైర్యానికి తేడా, వివేకానికి ధైర్యానికి సాహసానికి తేడా తెలియాలి. ధైర్యం అంటే ఏంటి? నిలబడగలగటం. సాహసం అంటే ఏది చేయగలడో దాన్ని అంచనా వేసుకోవటం, ఏది చేయలేడో దాన్ని వదిలేయగలగడం. ధైర్యం అంటే ఏంటి? నేను పరీక్షని రాయగలను. క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు, 9 క్వశ్చన్లు 5 రాయమంటాడు. సాధారణంగా బాగా చదువుకున్న వాడికి 8 క్వశ్చన్లు వస్తాయి. కానీ వాడు 8 క్వశ్చన్లు రాసే సాహసం చేయడు. వాడికి బాగా వచ్చినటువంటి 5 క్వశ్చన్లు మాత్రమే రాసే సాహసం చేస్తాడు. అంటే సాహసం ధైర్యానికి తేడా అర్థం కదా. ధైర్యం అంటే ఏంటి? ఆ పరిస్థితికి నేను నిలబడగలను. ఆ పరిస్థితిని ఎదిరించాలా, దిటూ పక్క నుంచి తప్పుకు వెళ్ళాలా అన్నది సాహసం. తేడా అర్థమవుతాం కదా. వివేకము, వివేకము నుంచి ధైర్యము, ధైర్యము నుంచి సాహసము. వివేకం ఏం చెప్పింది? కష్టం ఎందుకు వచ్చిందో చెప్పింది. ధైర్యం ఏం చెప్పింది? దాన్ని నేను ఎదుర్కోగలను, పారిపోయాల్సిన అవసరం లేదు. కానీ ఎదుర్కోగలగటం రకరకాలుగా ఎదుర్కోవచ్చు. నువ్వు ఎంత నువ్వు ఎదుర్కోవచ్చు, స్నేహితులందరినీ పిలుచుకుని ఎదుర్కోవచ్చు, లేదు అక్కడి నుంచి మాయమైపోయి ఎదుర్కోవచ్చు కదా. అది సాహసం. ఒక్కొక్కసారి పరిస్థితుల్ని ఎదుర్కోకుండా తప్పించుకు వెళ్ళిపోవటం కూడా పెద్ద సాహసం. అది పెరుగుతనం అనుకుంటారు చాలామంది. అది పెరుగుతనం ఏం కాదు, తర్వాత శక్తులను సమీకరించుకుని మళ్ళీ కొట్టచ్చు. నువ్వు చాలా గొప్పవాడి, నేను ధైర్యవంతుని అక్కడ నుంచున్నావు అనుకో, తర్వాత కొట్టేస్తారు. ఇప్పటి ముందు ఫినిష్ అయిపోతుంది. ఇదే హీరో బట్టలు క్లాత్ నడకకుండా హీరో నుంచి కొట్టడానికి కుదరదు కదా. ఇంకా సాహసం అంటే అర్థం కదా, ధైర్యం ఇన్ యాక్షన్, సాహసం. దీని తర్వాత చాలా ముఖ్యమైనది చివరి అయితే ఏంటంటే ప్రయత్నం, ఎఫర్ట్. కష్టాలను ఈ విధంగా ఎదుర్కొని చెప్తుంది. టు అనేటటువంటి అక్షరం ముందు వివేకము, వివేకము నుంచి ధైర్యము, ధైర్యం నుంచి సాహసము, సాహసం నుంచి ప్రయత్నము. ఇక్కడ కూడా మళ్ళా గాయత్రి మంత్ర సాధకుడు అర్థం చేసుకోవాల్సింది సాహసం. దీని తర్వాత చాలా ముఖ్యమైనది చివరి ఐటమ్ ఏంటంటే ప్రయత్నం, ఎఫర్ట్. కష్టాలను ఈ విధంగా ఎదుర్కొని చెప్తుంది టు అనేటటువంటి అక్షరం ముందు వివేకము, వివేకము నుంచి ధైర్యము, ధైర్యం నుంచి సాహసము, సాహసం నుంచి ప్రయత్నము. ఇక్కడ కూడా మళ్ళా గాయత్రి మంత్ర సాధకుడు అర్థం చేసుకోవాల్సింది మొత్తం ఏంటి అంటే, అసలు ప్రకృతి యొక్క శక్తులు వాడిని తేలుస్తున్నాయి. వాడు జీవించి ఉన్నాడు అంటే ప్రకృతి వాడిని నడిపిస్తుంది. ధైర్యం అంటే, ధైర్యం అంటే వివేకం అంటే అర్థం ఏంటి, కష్టాలు వచ్చాయి ఖచ్చితంగా కష్టాలు నిరంతరం ఉండవు. ఎప్పుడప్పుడు దానికి ఎండ్ పాయింట్ ఉంటుంది, ఎండ్ పాయింట్ ఉండకుండా ఉండదు. మీరు కావాలంటే చూసుకోండి, మీ జీవితాలలో, మీ స్నేహితుల జీవితాలలో, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ జీవితాలలో కలకాలం ఉండవు. ఇంచేత ఏంటి, వాడు ధైర్యంగా ఎదుర్కొంటాడు దాన్ని. జనం ఈ రోజు కాబట్టి రేపు, రేపు కాబట్టి ఎన్నిండి, ఎన్నిండి కాబట్టి అవతల వెళ్ళింది, ఏపీ కాబట్టి ఇంకో జన్మలో అయినా అవి సెట్ అవుతాయి అనేటటువంటి ఆ మానసిక స్థితి ధైర్యం. దాన్ని ఎదుర్కోవటము సాహసము. దాని ఉంది అదే మారుతుందని ఊరుకుంటే మారదు కదా, వీడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ నాలుగు లక్షణాలు కలిసి ఎప్పుడైతే వాడు చేసుకుంటాడో, సోమరిపోతుగా ఉండకుండా, నా కర్మ అంతే అని కాకుండా మానవ ప్రయత్నాన్ని పూర్తిగా చేస్తూ చేయగలిగినంత చేసుకుంటే మిగతాది ప్రకృతికి శక్తికి ఎప్పుడైతే వదిలేస్తాడో, టు అనే అక్షరము మనకి ఆ విధమైనటువంటి జీవిత విధానాన్ని తెలుపుతుంది. తుషారాణం ప్రపాతేపి యత్నో ధర్మే చ తాత్మన మహిమా చ ప్రతిష్టా చ ప్రోక్త పారిశ్రమస్యవి. అంచేత సింపుల్ గా చెప్పాలి అంటే గాయత్రి మంత్రం యొక్క టు అనే అక్షరం డిగ్నిటీ ఆఫ్ లేబర్, ప్రయత్నం వల్ల వచ్చేటటువంటి లాభాల గురించి తెలుపుతుంది. దాని తర్వాత వి తత్ సవితు వా అనే అక్షరంతో చెప్తున్నాడు, వరనారీ వినాకోన్యో నిర్మాత మనుసంతతే మహత్వం రచనాశక్తే సస్యా నార్యా హి జ్ఞాయతాం. మనుష్యుల్ని తయారు చేయటానికి స్త్రీ కన్నా వేరే ఎవరున్నారు, మనుష్యుల్ని నిర్మించటం స్త్రీ యొక్క రచనాశక్తి మహత్వమే అని తెలుసుకోవాలి. వా అనేటటువంటి అక్షరం అద్భుతమైనటువంటి అక్షరం. అసలు యాక్చువల్గా తల్లి గర్భాన్ని సూచిస్తున్న షేప్ సంస్కృతంలో ఇలా గీత గీసి వా ఇలా రాస్తా. రచనాశక్తి, రచనాశక్తి అంటే రాయటమే కాదు నిర్మించటం. నిర్మాత అయినటువంటి స్త్రీ తన యొక్క ఆ సామర్థ్యాన్ని గుర్తించలేకుండా ఉంది. ఇంచేత గుర్తించలేకుండా ఉంది, సద్జ్ఞానము సత్కర్మలు ధ్యాన ఉపాసన లేదు. స్త్రీ పురుషుల కలయిక వల్ల మానవ శరీరాలు ఏర్పడుతుంది. మనుసంతతి అంటున్నాడు కదా, మానవ శరీరం ఏర్పడుతుంది, దాని ఉంది. ఆ మానవ శరీరం ఏర్పడటానికి కావాల్సినటువంటి ఎలాంటి శక్తులు స్త్రీ శరీరంలో ఉన్నాయి తెలియదు, తెలుసా? స్త్రీకి తెలియదు, పురుషుడికి తెలియదు, డాక్టర్లకు కూడా పుట్టిగా తెలియదు. కానీ మన ఋషులు ఏం చెప్తున్నారు, మీరు కనుక స్త్రీ యొక్క రచనాశక్తిని కనుక అర్థం చేసుకుంటే గలిగితే, నిర్మాణ శక్తిని కనుక అర్థం చేసుకోగలిగితే, గర్భంలో ఉన్నప్పుడే శిశువు ఏ రంగులో పుట్టాలి, శిశువు కళ్ళు ఏ రంగులో ఉండాలి, వాడి ఐక్యూ ఎంత ఉండాలి, వాడు ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఆస్ట్రోనాట్ అవ్వాలా, దీని ముందు నిర్ణయం చేసేయచ్చు. దాన్ని గర్భధారణ సంస్కారం అని అంటాం. అది ఎప్పుడు తెలుస్తుంది, ఆ స్త్రీ యొక్క రచనాశక్తి. మళ్ళీ ప్రతి స్త్రీకి అదే రచనాశక్తి ఉండదు, మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది, డిగ్రీ డిఫరెన్స్. మానవ శరీరాలు నిర్మిస్తాయి, సరే, ఆ మానవ శరీరాన్ని నిర్మిస్తున్నప్పుడు ఆ స్త్రీ యొక్క మానసిక శక్తి ఎంత ఇంపార్టెంట్. యాదవ్యాసుడు లాంటి వాడు బీజాలు వేసినా కుదరలే, దెబ్బతింది మొత్తం ఎక్స్పెరిమెంట్. ఎక్కడ దెబ్బతింది ఎక్స్పెరిమెంట్ మీకు తెలుసు కదా, మహాభారత కథను. వాడు వికృత రూపం చూసి కళ్ళు మూసుకుంది, గుడ్డివాడు పుట్టాడు, అసహ్యంతో పాలిపోయింది, పాండురాజు పుట్టాడు. ఇంత అద్భుతమైనటువంటి మహర్షిత్వం వల్ల కదా విధువుడు పుట్టాడు దాసికి. ఆ స్త్రీ కాదు, ఇంకో స్త్రీని పంపిస్తుంది దాసీదాన్ని, కళ్ళు తెలుసు కదా విధువుడు. అంతేగా ఆ స్త్రీ యొక్క నిర్మాణాత్మక శక్తి స్త్రీ యొక్క మానసిక స్థాయి బట్టి ఉంటుంది. అంతేగా ఏ మానసిక స్థాయితో ఆ నిర్మాణ కార్యక్రమానికి బీజాలు పడతాయో ఆ నిర్మాణాత్మకమైనటువంటి మానసిక స్థితికి తగిన ఎడ్యుకేషన్ మనం ఎక్కడిస్తున్నాం? ఆ విధమైనటువంటి ఎడ్యుకేషన్ ఏంటండి? మనం వీళ్ళు బిఏలు చదువుతున్నారు, బీకామ్ చదువుతున్నారు, టెక్నాలజీ చదువుతున్నాం, కంప్యూటర్స్ చదువుతున్నాం అనే పిచ్చి వేషాలు వేస్తున్నారు తప్ప, అసలు పురుషులు చేయలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణమైనటువంటి శక్తిని నేను చేయగలుగుతున్నప్పుడు దానికి తగిన ఎడ్యుకేషన్ మాకు కావాలి, అలాంటి ఎడ్యుకేషన్ ఇప్పించాలి అనేటువంటి దమ్మున్నటువంటి వ్యక్తులు కానీ దమ్మున్నటువంటి సోషియాలజిస్ట్ కానీ ఎక్కడున్నారు? నేర్చుకోవాల్సింది కదా. పురుషులతో సమానం ఏంటి? వాళ్ళు పురుషుల కంటే చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఎందుకంటే ఈ పురుష శరీర నిర్మాణాలు కూడా వాళ్ళ యొక్క శక్తే. వాళ్ళు పిచ్చివేషాలు వేశారంటే ఈ బ్రెయిన్ దెబ్బతింటుంది, కానీ ప్రకృతి దానిపైన చేసుకుంటూ పోతుంది బ్రాహ్మణ శక్తి. అంచేత మనం దాన్ని డిస్టర్బ్ చేయలేకుండా ఉన్నాం, కానీ లేకపోతే మనం ఎన్ని పిచ్చి పనులు చేసేసి ఉండేవాళ్ళం. బ్రాహ్మణ శక్తి అది సరస్వతి శక్తి, ఆ శరీరాన్ని రసవంతంగా ఉపయోగించుకోవడం, తేడా అర్థం చేసుకోండి. అందుకని ఈ శ్లోకాలు ఇవంతా కూడా గాయత్రి మంత్రానికి సంబంధించింది. అంచేత స్త్రీకి తన యొక్క ఇంపార్టెన్స్, కానీ స్త్రీ యొక్క ఇంపార్టెన్స్ అక్కడే లేదు, ఎంతో ఇంపార్టెన్స్ కూడా ఉంది స్త్రీ యొక్క ఇంపార్టెన్స్. పివి నరసింహారావు వంట చేసేవాడు, పివి నరసింహారావు ఇది తింటాడు అది తింటాడు అని చెప్పాడు ప్రెస్ రిపోర్టర్స్. ఇమీడియట్గా ఉన్న ఉద్యోగాల నుంచి పెట్టేశారు. ఇంటి చేత అంటారు ఏంటిటా పివి నరసింహారావు ఏంటి ఏమవుతుందట? మీకు తెలియదు, ఆహారాన్ని మార్చేస్తే మనస్సును మార్చేయవచ్చుని. ఎలాంటి ఆహారం మనం తింటామో అలాంటి మనస్సే మారుతుందని. అంత అద్భుతమైనటువంటి శక్తి స్త్రీ చేతిలో పెడితే నేను అంట వండుతానా, నేను ఉద్యోగం చేస్తాను కానీ అనేటువంటి మూర్ఖత్వాన్ని అడ్డుకునేటటువంటి జ్ఞానమైనా మనకుందా? గాయత్రి మంత్రాన్ని కనుక మనం చదువుకుంటే ఈ పాటికి అది అర్థమై ఉండేది కదా, స్త్రీ కాదు అర్థమయ్యేట్టు చెప్పి ఉండేవాళ్ళం కదా. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎక్కడైతే స్త్రీని పూజిస్తామో అక్కడే దేవతలు ఉంటారు. దేవతలు అక్కడేగా ఆ మానవ శరీరం కరెక్ట్గా పంచకోశాలు అవి కరెక్ట్గా లేకపోతే సర్వనాశనం అయిపోతున్నారు. ఇప్పుడంతే అయింది అభిమన్యుడు తల్లి గర్భంలోనే డెవలప్ అయ్యాడు, ప్రహ్లాదుడు తల్లి గర్భంలోనే డెవలప్ అయ్యాడు. స్త్రీకి తన యొక్క ఇంపార్టెన్స్, తన యొక్క సమాజ నిర్మాణాత్మకమైనటువంటి శక్తి. శివాజీకి క్రియేట్ ఎవరిస్తాం? నిజబాయికే ఇస్తాం, తల్లికే చెప్తాం. ఆ తల్లి నేర్పేది పూర్వకాలంలో ఇలా జీవించాలి కానీ ఇవి అని. ఇప్పుడు అసలు జీవించడం అంటే ఏంటో తెలియదు ఆవిడికి, భలే ఆశ్చర్యంగా ఉంటుంది. గాయత్రి మంత్రం వా అనేటటువంటి అక్షరం అది చెప్తుంది మనకి హౌ టు లివ్. కానీ ఒక స్త్రీకి కాదు నిర్మాణాత్మకమైనటువంటి శక్తి ఉంది, పురుషుడికి ఉంది. పురుషుడు ఆలోచనలకి నిర్మాణం, ఆలోచనలకి ఊపిరికి వస్తాడు. బ్రహ్మ అంతే కదా, బ్రహ్మ యొక్క మానసిక సృష్టి. మరి మీ ఆలోచనలను నర్చర్ చేసుకుని ఊహలు చాలా బాగానే ఉంటుంది. సాధనలోకి వచ్చేసరికి మనం దెబ్బతిందాం. 3 గంటల సేపు జపం చేసుకోవాలని ప్రతివాడికి ఉంటుంది కదలకుండా, ఇది కూర్చుని ఎక్కడ దెబ్బతిన్నారు మీరు? ఎక్కడ? మనోమయ కోశానికి స్థూల శరీరానికి లింక్ లేదు. మనసు చెప్పినట్టు ఈ శరీరం ఉంది, ఆ లింక్ పోయింది. సరస్వతి లింక్ లేదు, గ్రీజ్ లేదు. గ్రీజ్ ఉంటే కదా బండి తిరిగేది, అది కూడా వా యొక్క శక్తి. నిర్మాణాత్మకమైనటువంటి శక్తి, సృజనాత్మకమైనటువంటి శక్తి. ఎప్పుడైతే మనం ప్రపంచానికి స్త్రీ యొక్క ఇంపార్టెన్స్ చెప్తామో, అసలు స్త్రీకి దేవతా పీఠం ఇచ్చి కూర్చోబెడితే మన ఋషులు, మనం ఇప్పుడు వాళ్ళని మనతో సమానంగా చేస్తున్నాం అనేదో గొప్ప పదం. నువ్వు సమానంగా ఏం చేస్తావు? వాళ్ళు మనకంటే చాలా గొప్ప స్థితిలో ఉన్నారు వాళ్ళు. దే కెన్ బిల్డ్ హ్యూమన్ బాడీస్. నువ్వు కంప్యూటర్ని తయారు చేసి గొప్ప అనుకుంటున్నావు. వాళ్ళు మానవ శరీరాలనే నిర్మించి పారిస్తారని చెప్పి మనుసంతతిని తయారు చేయగలిగేటువంటి ఆ స్త్రీ యొక్క రచనా శక్తి గుర్తించాలి, గుర్తింపబడే వ్యక్తి చేయాలి. అంటే గాయత్రి మంత్రం కంటే ఉమెన్స్ లిబరేషన్ మూవ్మెంట్కి అద్భుతమైనటువంటి బూస్ట్ ఇంకే ఉండదు వాళ్ళు అర్థం చేసుకోగలిగితే. ఎందుకు స్త్రీకి ఆ మహత్యం ఉంది అంటే కేవలము తన యొక్క నిర్మాణాత్మకమైనటువంటి శక్తే కాదు. వా రే రెండో తర్వాత అక్షరం వే అనేటటువంటి అక్షరం. వేవేవ నిర్మలా నారి పూజనీయ సదా సదా ఎటో సర్వలోకేస్మిన్ సాక్షాత్ లక్ష్మీ మతాబుధై. నిర్మలమైనటువంటి శక్తి, మాలిన్యరహితమైనటువంటి శక్తే స్త్రీ స్వరూపము అని కాల్తీ మంత్రం చెప్తుంది. నల్లరంగు ముందు స్ఫటికం పెట్టాం అనుకో, ఏ రంగు కనిపిస్తుంది మీకు? ఎరుపు రంగు బ్యాక్గ్రౌండ్ ఉంది, స్ఫటికం పెట్టాం. మనం స్త్రీకి తనకి కావలసినటువంటి మానసిక స్థితికి ఫుల్గా నుంచి ఎదురేసి ఉంటే నిర్మలత్వం ఆటోమేటిక్గా ప్రతిబింబిస్తుంది. అందుకే గాయత్రి దాని మంత్రాన్ని కూడా సూర్యుడు అభిదేవతైన